సుఖ సమృద్ధం బాలమేనమబాలిశం బాష్పపూర్ణముఖం పశ్య భూమౌపతితమంగదం మమ ప్రాణై ప్రియతరం పుత్రం పుత్రమిమౌ రసం మయాహీనమహీనార్థం సర్వత పరిపాలయ త్వమప్యస్య పితా దాతా చ పరిత్రాతా చ సర్వతః భయేష్వ భయదశ్చైవ యథాహం ప్లవగేశ్వర. సుగ్రీవా చూశావా, ఒక్కడే కొడుకు సుగ్రీవా నాకు, అంగదుడు భూమి మీద పడి కొట్టుకుంటున్నాడు. ఈ మాట అసలు వాలి నోటి వెంట రావలసిన అవసరం ఉండుండేది కాదు. వాలి ధర్మాత్ముడైతే సుగ్రీవుడు అసలు అలా బాధపడకుండా సుగ్రీవుడి దగ్గర పెట్టుకుని అంగదుణ్ణి, నాన్న నువ్వు బెంగెట్టుకోకురా అని పినతండ్రి లాలించవలసినటువంటి సమయం అది. కానీ ఇప్పుడు వాలి సుగ్రీవుడికి చెప్పుకోవలసి వచ్చింది తను బతికుండగా ధర్మం తప్పడం వల్ల. ఏమని చెప్పుకుంటున్నాడు, ఒక్కగానొక్క కొడుకురా, వాడు చూడరా నేల మీద పడి ఎలా ఏడుస్తున్నాడో నా కోసం, నేను వెళ్ళిపోతానరా, వీడు సుఖంతో పెరిగాడురా, వాడికి కష్టం అంటే తెలియదురా, నేను వెళ్ళిపోయాక వీడికి ఇలా సుఖాలు ఉండవు కదా, నీ దగ్గర పిన్ని దగ్గర ఎలా బతకాలో వాడికి తెలియదు కదా, తార బతుకుతుందో లేదో నాకు తెలియదు, అందుకు నిన్ను అడుగుతున్నాను రా తమ్ముడా, నా కొడుకుని మాత్రం జాగ్రత్తగా చూడు, వాడికి నువ్వే రక్షకొడుగు సుమా, ఇంత అప్పజెప్పవలసినటువంటి పరిస్థితి రావడం ఎవరు చేసుకున్న కర్మ, తాను చేసుకున్న కర్మ కాదు ఒంటి బలాన్ని చూసుకుని. రామాయణం తీర్పు చెప్తుంది, జాగ్రత్త సుమా, నువ్వు కూడా నీ కుటుంబంలో ప్రవర్తించేటప్పుడు పెద్దవాడి వైపుడితే పెద్దవాడిగానే ఉండు, ఎప్పుడూ పెద్దరికంతోనే ప్రవర్తించు, నీ తమ్ముడి పట్ల ఔదార్య బుద్ధితో ఉండు, నీ తమ్ముణ్ణి నీ కొడుకుని చూసినట్టే చూసుకో, నీ మరదల్ని నీ కోడల్ని చూసినట్టే చూడు, అలా చూసిన నాడు నీ మర్యాద నిలబడుతుంది, నీ గౌరవం నిలబడుతుంది. అలా నువ్వు నిలబడినా అవతల వాడు అర్థం చేసుకోలేనప్పుడు వాడి పాపం వాడిని కట్టి కుడిపేస్తుంది, అందులో సందేహం లేదు. ధర్మాత్ముడైనటువంటి అన్నగారిని ఎదిరించాడు కనుక వాడి పాపాన్ని ఈశ్వరుడు చూస్తాడు, అప్పుడు కూడా నీ ధర్మమే కాపాడి నీ తమ్ముడిని నిలబెడుతుంది దెబ్బ కొట్టకుండా. అందుకని నువ్వు జాగ్రత్తగా ఉండడం నేర్చుకో అని ఇది చెప్పి అప్పజెప్పి ఒక్కసారి తారణ గురించి అంటాడు. సుషేణ దుహితా చేయ అర్ధ సూక్ష్మ వినిశ్చయే ఔత్పాతికేచ వివిధే సర్వత పరినిష్ఠిత. ఈ తార ఒక గొప్ప శక్తి కలది సుగ్రీవా. ఎవరు, తన భార్య. తన భార్య గురించి సుగ్రీవుడికి చెప్తున్నాడు. ఈవిడ ఎప్పుడైనా ఉత్పాతం ఏర్పడితే, అంటే మనం ఎన్నడూ కూడా ఊహించనటువంటి ఒక గొప్ప ప్రమాదం వస్తే, అప్పుడు మనం ఏం చెయ్యాలో నిర్ణయించుకోలేని స్థితి వస్తే, సూక్ష్మ బుద్ధితో ఆలోచించి చెప్పగలిగిన ప్రజ్ఞ తార యొక్క సొత్తు. అందుకని సుగ్రీవ అలాంటి పరిస్థితి ఏర్పడితే తార సహాయం తీసుకో అని చెప్పాడు. అన్నమాట సుగ్రీవుడు పాటించాడు. లక్ష్మణుడు టంకారం చేశాడు ధనుస్సు పట్టుకుని, చేస్తే తనేళ్ళలా తారని పంపించాడు, అందుకే సుగ్రీవుడు బతికిపోయాడు. అది ఎక్కడొస్తుంది, ఇక్కడే వస్తుంది తరువాతి సర్గంలో. కానీ చూడండి, మాట వినడంలో సుగ్రీవుడి తేడా లేదు. ధర్మం తప్పి కూడా ఒకసారి మాట విన్నాడు, అన్నగారి మాట బతికిపోయాడు. అందుకని ధర్మమైన మాట పెద్దవాడు చెప్తే దానికి ఎంత విలువ ఉంటుందో చూపిస్తుంది రామాయణం. ఇంటికి పెద్దవాడిగా పుట్టడం కాదు, ఇంటికి పెద్దవాడిగా బ్రతకడం నేర్చుకో. పెద్దవాడిగా ఉన్నవాడివి పెద్దరికం నేర్చుకోకపోతే, తమ్ముడి పట్ల ప్రవర్తించడంలో తేడా వచ్చేస్తే ఆ కుటుంబమునకు సుఖ సంతోషములు ఉండవు. ఎంత అందంగా చూపిస్తున్నాడో చూడండి. అందుచేత ఆ తారని గురించి ఈ మాట చెప్పి ఇంకొక మాట చెప్పాడు. ఇవన్నీ జరగబోయే సందర్భాలు, ఎందుకని ఒక్కసారి బుద్ధికి జాడ్యం వదిలేస్తే వాలి నోటి వెంట వచ్చేసాయంతే అన్నీ. రఘవస్యచతే కార్యం కర్తవ్యమనిశంకయ స్యాదధర్మోహ్యకరణే త్వాం చ హింస్యాత్ విమానితః. ఎప్పుడైనా రాముణ్ణి కాని నువ్వు అవమానించావా, రాముడి పని చెయ్యడంలో ఆలస్యం చేశావా, నేనెళ్ళిన మార్గంలో నువ్వు వచ్చేస్తావు సుగ్రీవా, అందులో సందేహం లేదు, నువ్వు జాగ్రత్తగా ఉండు. ఈశ్వరుడి విషయంలో ప్రమత్తుడి అయ్యావా, భగవంతుడి విషయంలో మాత్రం తేడాపాడా వచ్చిందా, దెబ్బతినేస్తావు. ఆయన విషయంలో జాగ్రత్తగా ఉండు. మీరు ఇంకొకలా దాన్ని చదివితే, అందుకని ఎంత అందంగా మాట్లాడుతున్నాడు చూడండి. నిజం కూడా అంతే, రాముడి కార్యం తీర్చడంలో ఆలస్యం చేశాడు సుగ్రీవుడు, ప్రమాదం వచ్చేసింది ఆయన మీదకి. నసంకుచిత పంధాయన వాలీహతో గత అని కబురు చేశాడు రాముడు. వాలి వెళ్ళిపోయినటువంటి మార్గం ఇంకా మూసుకుపోలేదు, తెరిచుంది, వెళ్ళిపోతాడేమో అడగమని కబురు చేశాడు లక్ష్మణుడితో. అందుకని వాలి ఈ మాట ముందే చెప్పేశాడు, చెప్పి ఇమాం చ మాలా మాధత్స్వ దివ్యాం సుగ్రీవ కాంచనీం ఉదారాశ్రీ స్థితాహ్యస్యాం సంప్రజహ్య మృతేమయి. నాయన సుగ్రీవ, నా తండ్రి అయినటువంటి మహేంద్రుడిచ్చినటువంటి మాల నా మెడలో ఉంది, నా ప్రాణం కాని ఉత్క్రమణం అయిపోతే శరీరము శవమైపోతుంది. ఇంతే తేడా, ఎంత అందం చూడండి. ఎన్ని వేసుకోవచ్చు తండ్రి, ఆ తండ్రి ఒంట్లో ఊపిరున్నాళ్ళే, నాన్నగారండి మీ రుద్రాక్షమాలండి అని తీసుకొచ్చి ఇస్తాడు కొడుకు. ఒకవేళ వేసుకోవడం మర్చిపోయి తండ్రి పూజ చేసుకుంటుంటే, అదే కొడుకు తండ్రి ఊపిరి ఆగిపోతే ఏడుస్తూ తీసేస్తాడు. ఒకవేళ వాటితో వెళ్ళిపోయినా వేళ్ల ఉంగరాల దగ్గర నుంచి తీసేస్తాడు. అందుకని ఈ మాట వాలి చెప్పేస్తున్నాడు, పిచ్చాడా ఇవన్నీ ఏం నమ్ముతావురా, లోపలున్నవాణ్ణి నమ్మరా, ఇప్పుడు వచ్చింది బుద్ధి, చిట్ట చివరి ఊపిరుంది సుగ్రీవా, ఇది వెళ్ళిపోయిందనుకో ఈ మాల అపవిత్రమైపోతుంది. అందుకని ఊపిరి వెళ్లకుండా తీసేసి నీకు ఇచ్చేస్తున్నాను, ఇది జయాన్ని తీసుకొచ్చేది, ఇది అమంగళం కాకూడదు, శవానికి అలంకారం కాకూడదు. ఇప్పుడు ఏది శవమో ఏది శివమో వాలి గ్రహించాడు. ఏది శివము, లోనున్నది శివము, అది లేకపోతే ఇది శవము అని తెలుసుకుంటున్నాడు. అందుకని తనంత తానుగా మాల తీసి సుగ్రీవుడు మెళ్ళో వేశాడు. మాల వెయ్యక్కర్లా, తమ్ముణ్ణి తెచ్చి పక్కన కూర్చోపెట్టుకుని ఉండుంటే వాళ్ళ జీవితం ఎలా ఉండుండేది. అన్నదమ్ములు ఎలా బ్రతకాలో తెలుసుకోండిరా, లేకపోతే జీవితాలు ఇలా పతనమైపోతాయి, కేసులన్నీ కోట్లల్లో పడిపోయి ఉంటాయి, వాదికి నష్టం, ప్రతివాదికి ముదనష్టం, న్యాయవాది అదృష్టం కింద తయారవుతుంది, ఆ పరిస్థితి తెచ్చుకోకండి అని మహర్షి ఒక అందమైన తీర్పు చెప్పేస్తున్నారు. చెప్పి ఆ మాలని ఇచ్చేసేట, ఇచ్చేసి ఒక్కసారి పళ్ళు రెండు గట్టిగా గిటకరించాడు, దంతములు బయటికి కనపడేటట్టుగా పెదవులు రెండు ఆ ప్రాణోత్క్రమణాన్ని తట్టుకోలేక పెదవులు విరిచాడు, చేతులు పక్కకి పడిపోగా ప్రాణోత్క్రమణం అయిపోయి శరీరాన్ని విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టిన తరువాత తార, భర్త వెళ్ళిపోయిన తరువాత ఏ స్త్రీ అయినా రోధిస్తుంది, కానీ తార రోధించడంలో కూడా కొన్ని చాలా గొప్ప గొప్ప విషయాలని చెప్పింది ఆవిడ. ఆవిడ అంటుంది, సుగ్రీవస్య వశం ప్రాప్తో విధిరేష భవత్యహో సుగ్రీవయేవ విక్రాంతో వీర సాహసిక ప్రియ. ఎప్పుడూ నీ నోటింట ఒకటే మాట వచ్చేది, సుగ్రీవుడా చితక్కొట్టేస్తాననేవాడివి. చూసావా దైవవిధి అంటే ఎలా ఉంటుందో, ఆ సుగ్రీవుడు నిన్ను కొట్టేశాడు ఇవాడ. వాలి, ఇది నువ్వు ఎప్పుడైనా జ్ఞాపకం పెట్టుకునుంటే ఇలా కొట్టుకోవడం మానేసి నేనెంతటి వాడిరా, ఈశ్వరానుగ్రహం లేకపోతే తృణం పడిపోయినట్టు పడిపోతాను, ఇది కాదు గొప్ప, లోనున్నవాడు గొప్ప అని నువ్వు అనుండుంటే నీకు పరిస్థితి వచ్చి ఉండేది కాదురా. సుగ్రీవుడు పేరెత్తితే వాడెంత అన్నావు, ఇవాళ దైవవిధి చూసావా, ఆ సుగ్రీవుడు కొట్టి నిలబడ్డాడు, నువ్వు పడిపోయావు. ఈ ఒంటి బొలని చూసుకుని వాలి బతికున్నాళ్ళు ఎలా బతికావు, ఇదం తద్వీరశయనం ఎత్ర శేషే హతోయుధి శయితా నిహతా యత్ర తయైవ రిపవప్పుర. లేచింది మొదలు సంధ్యావందనానికి నాలుగు సముద్రాలు దూకావు, ఎందుకు దూకడం, ఒంట్లో బలం ఉంది కాబట్టి దూకావు. ఏ ఇంట్లో కూర్చుని పూజామందిరంలో సంధ్యావందనం చేసుకోకూడదా, సంధ్యావందనంలో కూడా ఒంటి బలమే దిక్కుమాలిన బలాన్ని నమ్ముకున్నావురా. ఇంటికి వచ్చి పాలు తాగేవాడివి, లిస్టు తీయమనేవాడివి, ఎవన్నో కొట్టడానికి పోయేవాడివి, ప్రతివాణ్ణి కొట్టడం, ఇలా భూమి మీద పారేయడం, వీరశయనంలో నీతో యుద్ధం చేసిన ఎందరో వీరులు ఇలా భూమి మీద పడుకున్నారు, సంతోషించి ఇంటికి వచ్చావు, ఎందరినో పడుకోపెట్టిన వాడివి వాలి, నువ్వు కూడా ఇవాళ ఇలా పడుకున్నావు. వాలికి చెప్తోందా, లోకమునకు చెప్తోందా, పిచ్చాడా నమ్ముకోకు, నీవి 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 నీవని వెర్రెక్కి ఇలా గుద్దుకుంటే శంకరాచార్యులు వారు వాత పెట్టి చెప్పేస్తారు, ఆఖరణ లోపల ఉన్నటువంటి ఊపిరి కానీ చటుక్కుని వెళ్ళిపోయిందా, వెళ్ళిపోతే ఇంకా వెనకాతలు వచ్చేవే ఉన్నాయిరా, కిం వానే నధనే నవాజి కరిభిప్రాప్తేన రాజ్యేన కిం కిం వా పుత్ర కళత్ర మిత్ర పశుభిర్దేహేన గేహేన కిం జ్ఞాతైత క్షణభంగురం సపతి రోత్యద్యం మనోదూరత స్వాత్మార్థం గురువాక్యతో భజ భజ శ్రీ పార్వతీ వల్లభం కిం వానేన ధనేన. ఐశ్వర్యం వస్తుందా, క్యాష్ ఇన్ హ్యాండ్ లిక్విడ్ అసెట్ ఉంటుందే, ఒక్క రూపాయి నీతో రాదు, ఇన్ని కష్టాలు పడి సంపాదించావో ఒక్క రూపాయి రాదు, బ్యాంకులో ఉంది పాస్బుక్లో అంకెల రూపంలో అది వస్తుందా, అసలు రాదు. వాజి కరిభిహి, వాజి అంటే నువ్వు సంపాదించుకున్న వాహనాలు ఉన్నాయి, అవి వస్తాయా, ఒక్క వాహనం రాదు, ఎన్ని కార్లున్నవాడవనివ్వండి, ఎంత ఐశ్వర్యం ఉన్నవాడవనివ్వండి, క్షణంలో హెలికాప్టర్ ఎక్కి వెళ్ళిపోవలసిన వాడవనివ్వండి, చిట్ట చివర పడిపోయిన తరువాత మాత్రం నాలుగు కొత్త కర్రల మీద వెళ్ళవలసిన వాడే. అందుకని ఏ వాహనం వస్తుందిరా, నువ్వు కొనుక్కున్న వాహనాలు రావు, ఎంత వాడికైనా ఆ వాహనం మీదే వెళ్ళాలి. కిం వానేన ధనేన వాజి కరిభిప్రాప్తేన రాజ్యేన కిం, నువ్వు సంపాదించిన రాజ్యం నాది నాది నాదని ఇంత రాజ్యం చూపించావు, ఏదొస్తుంది నీ వెనకాతల, ఒక్క అంగుళం నీతో రాదు, పోని వదిలే. ప్రాప్తేన రాజ్యేన కిం, కిం వా పుత్ర కళత్ర మిత్ర పశుభిర్దేహేన గేహేన కిం, కొడుకులు వాళ్ళు రారు, ఇలా కాలు తగిలితే ఇలా కళ్ళ కద్దుకునే ననగారండి క్షమించండి అన్న కొడుకు వాడే కట్టేస్తాడు తాడు పెట్టి, వాడే పట్టుకెళ్ళిపోయి చితి మీద పెట్టేసి అగ్నిహోత్రాన్ని వెలిగించేస్తాడు, వాడు రాడు, వాడికి అప్పుడు ధర్మం అయిపోయింది. అది భార్య అసలు రాదు, పశువుల అసలు రావు, మిత్రుల కొంత దూరం వస్తారు, వాళ్ళు ఎక్కడికి వస్తారు, వాళ్ళు రారు. కిం వా పుత్ర కళత్ర మిత్ర పశుభిర్దేహేన గేహేన కిం, ఇది వస్తుందనుకుంటావు, ఇది చూసుకునే కదా ఇంత విర్రవీగావు, ఇది కాలిపోతుంది, ఇది కుమారుల వాళ్ళు వచ్చిన గొడవ, ఇది నేను ఎప్పుడో చెప్పానయ్యా, నువ్వు నన్ను అనవసరంగా పట్టుకున్నావు, నా తప్పు లేదు. అప్పుడు చెప్తుందిటి ఇది ఏమని, ఒరే నేను ఎప్పుడో చెప్పేశానరా, నీకు బాల్యము కౌమారము యవ్వనము వార్ధక్యము అని నాలుగుగా మారిపోతోంది శరీరం, ఎక్కడ నుంచి వచ్చావో అక్కడికి మళ్ళీ వెళ్ళిపోయేటటువంటి కాలమాసన్నం అయిపోయిందని చెప్పడానికి అన్నిటికన్నా తాదాత్మ్యత జుట్టు మీద కనుక ఈశ్వరుడు జుట్టుని తెలుపు చేసేస్తాడు, తెలుపులోంచి రావాలి, తెలుపులోకి వెళ్ళిపోవాలి. ఏడు రంగులు ఎక్కడుంటాయి, విజ్జియార్ తెలుపులో ఉంటాయి, కిరణంలోంచే కదా, కిరణజన్య సంయోగ క్రియలు, ఆ కిరణం పడినప్పుడు పరావర్తనం చెంది అందులోంచి ఇంద్రధనస్సు వస్తుందని చిన్నతనంలో తెలుసుకున్నాం కదా మనం, మళ్ళీ ఇవి ఎందులోకి వెళ్ళిపోవాలి, తెల్లటి కిరణంలోకి వెళ్ళిపోతాయి, తెల్లకిరణం అయిపోతాయి, తెలుపులోంచి వచ్చి తెలుపులోకి వెళ్ళిపోతాయి. నువ్వు వెళ్ళిపోయే సమయం కూడా ఆసన్నం అయిపోతుందిరా, ఇంకా వార్నింగ్ బెల్ అని కొడతారు పిల్లలకి పరీక్షలో, అప్పుడు ఇంకేమైనా ఉండిపోతే బిట్లు కొంచెం స్పీడ్గా చేసేసుకోవాలి పిల్లలు, ఇంకా మళ్ళీ రమ్మంటే రాదు పేపర్, ఒకసారి కానీ లాస్ట్ బెల్ కొట్టేశారనుకోండి పేపర్ ముడేసేయమని టీచర్ గారు మనకి తెలుసున్న ఆవిడైనా లాగేసుకుంటారు పేపర్, అందుకని చెప్పేసి వార్నింగ్ బెల్ లోటు కొడతాడు పరమాత్మ, జుత్తు తెలుపు చేస్తాడు, చేస్తే అద్దం ముందుకెళ్ళి నువ్వు ఏదైనా మానేస్తావు కానీ జుత్తు దూకుంటావుగా, అందుకని చూసినప్పుడు జుత్తు తెల్లబడుతోందిరా. బాల్యాదిశ్యపి జాగ్రత్త అని బాల్యము యవ్వనము కౌమారము వార్ధక్యము అని శరీరం మారిపోతోంది సుమా అని చెప్పడం కోసమని పరమాత్మ జుత్తు తెలుపు చేస్తాడు. వీడు రంగేసుకుంటాడు, ఇంకా ఈశ్వరుడు ఏం చేస్తాడు, ఆయన చెయ్యగలిగిందే ఉంది, ఇంకా పోన్లే అని మీసన్ తెలుపు చేస్తాడు, దాన్ని తీసేస్తాడు. కనుబొమ్మ కన్నులకుండే వెంట్రుకలు తెలుపు చేస్తాడు, దానికి ఒక సన్న బ్రష్ కొంటాడు, ఇంకా వీడు ఉద్ధరించగలిగిన వాడేవా. అందుకని కిం వానేన ధనేన వాజి కరిభిప్రాప్తేన రాజ్యేన కిం, కిం వా పుత్ర కళత్ర మిత్ర పశుభిర్దేహేన గేహేన కిం, జ్ఞాతైత క్షణభంగురం సపతిరోత్యద్యం మనోదూరత స్వాత్మానం గురువాక్యతో భజ భజ శ్రీపార్వతీ వల్లభం. అందుకని స్వామి నిన్నొక్కడే నమ్ముతున్నాను అంటారు శంకర భగవత్పాదులు. అందుచేత ఎంతమందిని కొట్టావయ్యా, ఎంతమందిని పడుకోబెట్టావు, ఇలా ఇవాళ నువ్వు పడుకున్నావు వీరశయనంలో, చెప్తే విన్నావా వాలి, చూసావా ఎలా పడిపోయావో. శూరాయన ప్రదాతవ్య కన్యాకలు విపశ్చిత శూర భార్యాం హతాం పశ్య సద్యో మాం విధవాం కృతాం. లోకానికో హెచ్చరిక చేసింది తార, శూరుడన్నవాడికి ఎవరు పిల్లనివ్వకండి అంది. ఎందుకని, శూరుడంటే ఏమిటి, ఒంట్లో బలం ఉంది కదా అని చెప్పి యుద్ధాలకు వెళ్ళేవాడు, అలాంటి వాడికి పిల్లనిస్తే హఠాత్తుగా వైధవ్యం వస్తుంది అంది. ఒంట్లో బలం ఉంది కదా అని తిరిగాడు, లిస్ట్లో ఉన్న పేర్లు ఏవి నా ముందు నిలబడవన్నాడు, ఈయన చూసుకొని పేరు ఒకటి సడన్గా వచ్చేసింది, పడిపోయాడు. నాకు ఇంత అకస్మాత్తుగా వైధవ్యం వచ్చినట్టు శూరుడికి పిల్లనిస్తే ప్రమాదం వస్తుంది, ఎందుకని శూరుడికి పిల్లనివ్వకూడదయా అని. ఎవరిని, వాలి పార్థివ కావ్యాన్ని చూసి తార మాట్లాడితే తార మాట కిందే ఉంటుంది. ఇక్కడే మీరు ఒక విషయం గమనించాలి, ఆవిడ అయోనిజ. తార ఒక స్త్రీ గర్భంలోంచి జన్మించలేదు, మీకు నిన్న స్కాంద పురాణంలోంచి చెప్పాను ఆ రహస్యాన్ని, సుషేనుడికి దేవతలు వరమిస్తే జన్మించింది ఆవిడ మహాపతివ్రత. తార పాతివ్రత్యంలో ఏ విధమైన సందేహం లేదు, అందుకే పతివ్రతల్ని తలుచుకుంటే తారని కూడా సంబోధిస్తారు, అంత మహాపతివ్రత. ఇటువంటి ఇంత పతివ్రత అయినా ఇంత బుద్ధి కలిగినటువంటిది, ఇంత సునిశ్చిత జ్ఞానం కలిగినది, తన శరీరం పడిపోయే ముందు తానే చెప్పాడు సుగ్రీవుడితో, తార మాట వింటుండవయ్యా నువ్వు అని. ఇన్ని తెలుసున్నా ఇంత గొప్పదాన్నైనా లోకం నన్నేమంటుంది ఇప్పుడు? అంటే తార చెప్తుంది, ప్రతి హీనాతుయా నారి కామం భవతు పుత్రిణి ధన ధాన్యై సుపూర్ణాపి విధవే త్యుచ్యతే జనై. నూరుగురు మాట వినే కొడుకులున్నా, అపారమైన ఐశ్వర్యం ఉన్నా, నేను గొప్ప పండితురాలనైనా, నువ్వు వెళ్ళిపోవడం వల్ల లోకం నన్ను చూడగానే మాత్రం ఇవ్వాల నన్ను విధవా అనే అంటుంది. ఎంత గొప్ప మాట చెప్పిందంటే, ఇవన్నీ ఒకెత్తు, నువ్వు ఉండడం ఒకెత్తు. అందుకే భారత నారికున్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? అందుకే స్త్రీకి మీరు ఏమి చేసినా ఆ కృతజ్ఞత మీరు చెల్లించలేరు. అందుకే అన్నాడు మహానుభావుడు వాకాటి పాండురంగారావు గారు, హీ హూ సేస్ థ్యాంక్స్ టు హిస్ వైఫ్ అండ్ మదర్ ఇస్ ద బిగ్గెస్ట్ ఫూల్ ఇన్ మై వ్యూ అన్నాడు. భార్యకి తల్లికి థ్యాంక్స్ చెప్పిన వాడు నా దృష్టిలో పెద్ద మూర్ఖుడు అన్నాడు. నువ్వు ఏం చెప్తి థ్యాంక్స్ చెప్తావు భార్యకి? నీ తేజస్సు ఆవిడ పుచ్చుకున్నందుకు చెప్తావా? నీలాంటి కొడుకుని కడుపులో పెట్టుకుని కన్నందుకు థ్యాంక్స్ చెప్తావా? తన శరీరంలో రక్తాన్ని పాలగా మార్చి నీ బిడ్డకి పాలిచ్చినందుకు థ్యాంక్స్ చెప్తావా? నువ్వు నీకు అనారోగ్యం వస్తే తనన్నం తినడం మానేసినందుకు థ్యాంక్స్ చెప్తావా? నీకు కావలసిన విధంగా వండడం కోసం తనకిష్టమైన వంటలు మానేసినందుకు థ్యాంక్స్ చెప్తావా? నీ గురించి తప్ప ఇంకొక దానికోసం దేనికోసం పూజ మరిచిపోయినందుకు థ్యాంక్స్ చెప్తావా? ఇంత పసుపు కుంకం కోసం 10 ఆమళ్ళైనా పరిగెత్తేటటువంటి స్త్రీ యొక్క ఔదార్యానికి థ్యాంక్స్ చెప్తావా? ఏం చెప్పి థ్యాంక్స్ చెప్తావు? థ్యాంక్స్ థ్యాంక్సే అన్నాడంటే పెద్దల ఎవరి దగ్గరైనా పెళ్ళానికి వాడు థ్యాంక్స్ చెప్పాడు అనుకోండి, కప్పు కాఫీ ఇస్తే థ్యాంక్ యూ వెరీ మచ్ అంటూ ఉండడం, తువ్వాలు ఇస్తే థ్యాంక్ యూ వెరీ మచ్ అంటుంటే నీ దిక్కుమాలిని ఇంగ్లీష్కి సంతోషించరు, నీ లేని సంస్కారానికి బాధపడతారు. అందుకు నీ చెప్పకు, అమ్మ దగ్గర ఓ చోట భార్య దగ్గర ఓ చోట థ్యాంక్స్ చెప్పకు. నువ్వు చెప్పలేవు, నీకు సాధ్యం కాదు. వాంగ్మయంలో తల్లికి భార్యకి కృతజ్ఞత చెప్పడానికి వాక్యాలు లేవురా అన్నారు. ఎంత అందమైన మాట చెప్పాడో చూడండి మహానుభావుడు. అందుకని ఆవిడంది అదయ్యానా పరిస్థితి. అందుకే ఆడవాళ్ళు పక్కన భర్త ఉన్నా తాను నిద్రలేస్తే పక్కన పడుకున్న భర్త కాళ్ళకి దండం పెట్టరు. ఏం చేస్తారు? మెడలోంచి మాంగల్యం తీసి కళ్ళకు అద్దుకుంటారు. భారతీయ సంప్రదాయంలో అదో పసుపుతాడు కాదు, ఇవ్వాలంటే ప్రతి దిక్కుమాలిన ఛానల్లో సమయాసమయములు లేకుండా తాళ్ళు లాగడం చూపిస్తున్నారు. కానీ దానికి ఎంతో గౌరవం ఉంది, దానికి ఎంతో పవిత్రత ఉంది. అది మంగళసూత్రం, అది పరంపరాగతంగా అవిచ్ఛిన్నంగా వెళ్ళిపోతున్నటువంటి దాంపత్య ధర్మానికి ఈ దేశంలో ఒక గొప్ప సూచన. మీకు ఒక్క మాట చెప్తాను, ఛత్రపతి శివాజీ గారి సమయంలో ఎప్పుడైనా సరే మెడలో మంగళసూత్రం ఉన్నటువంటి స్త్రీ కానీ ఆయనకి కనపడితే వెంటనే గుర్రమ్మించి దిగిపోయి ఆవిడికి నమస్కారం చేసి వెళ్ళిపోయేవాట ఆయన. ఎందుకంటే గృహలక్ష్మి గృహే గృహే సువాసిని సువాసిన్యత్యన ప్రీత. 5వ తనం ఉంటే చాలు. సువాసిని అంటే మెడలో మంగళసూత్రం ఉన్నది, నల్లపూసలున్నది, చెవికి కమ్మలున్నది, సిగకి పువ్వులున్నది, కాలికి మట్టెలున్నది. ఈ 5 ఉన్నదెవరో ఆవిడని సువాసిని అని పిలుస్తారు. ఆ సువాసినిత్వము దేనివల్ల నిలబడుతుంది? అమ్మవారి అనుగ్రహం ఉన్నంతకాలం నిలబడుతుంది. అందుకే మనకి సంప్రదాయంలో ఆడపిల్లతో ప్రధానమైన క్రతువు పెళ్లిలో ఒకటి చేయిస్తారు, గౌరీ తపస్సు అని చేయిస్తారు. అమ్మా నువ్వెంత తపస్సు చేస్తే శంకరుడు నీ భర్త అయ్యాడమ్మా, నువ్వు కాలమునకు లొంగనటువంటి భర్తకి భార్యవై ఆది దంపతులని అనిపించుకున్నావే. నమ్మితి నామనంబున సనాతనులైన ఉమామహేషులన్ మిమ్ము పురాణ దంపతుల మేలు భజింతుగదమ్మ మేటి పెద్దమ్మ దయాంబురాశి విగదిమ్మ హరిన్ పతిచేయుమమ్మ నిను నమ్మిన వారికి అన్నటికి నాశము లేదు కదమ్మా ఈశ్వరీ అనిపించుకున్నావు కదమ్మా. ఈ పద్యం ఇవాళ ప్రత్యేకం చెప్పడానికి కారణం ఇవాళ వసంత పంచమి, శ్రీ పంచమి. అందుకని అటువంటి దంపతులు కదమ్మా మీరు అని చెప్పి ఆ గౌరీ తపస్సు చేస్తుంది పెళ్లి కూతురు. ఇవ్వాలంటే గౌరీ తపస్సు అంటే ఎదురుగుండా ఉన్నటువంటి అమ్మవారికి మాంగల్య సిద్ధి కోసమని భక్తితో కూర్చొని పూజ చేయడం కాదు, చెయ్యి ఇటు మెడటు, ఎందుకంటే అటు వీడియో ఉంటుంది. అదే ప్రధానం, ఇదే ప్రధానం. తల్లిదండ్రులు అలాగే ఉన్నారు, చేయించేవారు అలాగే ఉన్నారు, చేస్తున్నవారు అలాగే ఉన్నారు. మంగళత్వం రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది? అందుకని గౌరీ తపస్సు చేసి పీటల మీద కూర్చుంటుంది. మంగళసూత్రం కట్టే ముందు ఆ పుష్టి తీసుకెళ్ళి పందిరిలో ఉన్న ముత్తైదువులందరి మెళ్లల్లో పెట్టి తీసుకొస్తారు. ఏమో, ఏ తల్లి తన మంగళదేవతని ఆవాహన చేయబడిన తల్లిని ఆరాధన చేసిందో ఆ తల్లి యొక్క అనుగ్రహం నా కూతురు యొక్క మంగళసూత్రంలో కూడా రావాలి. నా కూతురు పసుపు కుంకుమలతో ఉండాలని కోరుకుంటారు తల్లిదండ్రులు. అందుకే పెళ్ళైన తర్వాత భర్త పక్కన లేకుండా ఆడపిల్ల ఇంటికి వస్తే బరువు తల్లిదండ్రులకి. అదే కూతురు భర్త లేకుండా ఇంట్లో ఉందనుకోండి, 5 నెలల్లో చాలా కాలం ఉండిపోయింది అనుకోండి, ఉండిపోతే ఇంటికి వచ్చి ఉంటే చాలా బెంగ పెట్టుకుంటారు వాళ్ళు, అయ్యో లోకం ఏమనుకుంటుందో అని బాధపడిపోతారు. అదే భర్తతో చిన్నాళ్ళు ఉండనివ్వండి, ఏం బరువు ఉండదు. ఆడపిల్ల జీవితంలో ఆ అందం పాటిస్తారు మన సంప్రదాయంలో. అందుకే లేవగానే ఆ మాంగళ్యాన్ని కళ్ళకు అద్దుకుని అప్పుడు లేస్తారు నమస్కారం చేసి. ఎందుకు అలా లేవడం? ఇవాళ నా పక్కన పడుకున్నటువంటి వాడు రేపు కూడా పడుకోవాలి, ఎల్లుండి కూడా పడుకోవాలి, ఇలా పడుకుని మేము వృద్ధులం అయిపోవాలి. వృద్ధులం అయిపోయిన తర్వాత ఈ పసుపు కుంకాలతో ఒక రోజున నా తల నేను ఆయన ఒళ్ళో పెట్టుకుని నేను వెళ్ళిపోవాలి, తప్ప ఇంకొక రకంగా నాకెన్నడూ జరగకూడదు. ఇది నా గొప్పతనం వల్ల రాదు, నీ అనుగ్రహం వల్ల వస్తుందమ్మా. నా జీవితం ఇలా వెళ్ళేటట్టు చూడు అని వాచికంగా చెబితే ఏమైనా నిద్రమత్తులో పొరపాటు వస్తుందేమోనని నోటితో చెప్పడం కూడా మాని మంగళసూత్రాన్ని తీసి కళ్ళకద్దుకుని లేస్తుంది స్త్రీ. అలాంటి స్త్రీ ఉండబట్టి ఇంకా ఇలాంటి ఇరుకు రోడ్ల మీద మనం బతుకుతున్నాం. అందుచేత ఇదిగో ఇదయ్యా గొప్ప, ఇన్ని ఉన్నా నువ్వు లేకపోతే నన్ను లోకం ఏమంటుందో తెలుసా? విధవా అంటుందయ్యా అని తాను. ఎంత గొప్ప మాట చెప్పిందో చూడండి. భర్త యొక్క స్థితి ఏమిటో, భర్త యొక్క గొప్పతనం ఏమిటో చెప్పేసింది. ఇంకా తదనంతర పరిణామం చెప్పలేదు యథార్థానికి. భర్త ఉన్నన్నాళ్ళు భర్త గౌరవం తెలుసుకోకుండా పుట్టింటి వాళ్ళని భుజాల మీదకి ఎక్కించుకుంటే ఎక్కించుకోకూడదని శాస్త్రం చెప్పలేదు. కానీ భర్తని తోళనాడి ఎక్కించుకుంటే భర్త శరీరం వెళ్ళిపోయాక తెలుస్తుంది నీకు భర్త గౌరవం ఏమిటో. ఆయన పక్కన ఉన్నాడు కనుక గౌరవించిన వాళ్ళు ఆయన పక్కన లేనప్పుడు ఇక గౌరవించరు నీ యొక్క ప్రవర్తన చూసి. ఎందుకని? నీకు తెలియదు భర్తని ఈసడించావు. ఈసడించావు కనుక నీకు పెద్దల దగ్గర ఆదరణ ఆశ్రయము దొరకవు. అందుకే భర్త పట్ల ఎంత మర్యాదగా ఉండాలో చూపిస్తుంది శాస్త్రం. భర్త దగ్గర అగౌరవింపబడినా ఆవిడికి సుఖం కలగాలని కోరుకుంటుంది. భర్తని విడిచి వచ్చేసిందనుకోండి సుఖానికి ఈసడిస్తుంది సమాజం. ఇది దాంపత్య ధర్మంలో భారతీయ శాస్త్రంలో అంత బిగింపు పెట్టారు. అది లేకపోతే సమాజం విచ్ఛిన్నమైపోతుందని. ఇంత అందమైనటువంటి మాట తార చెప్పి సుగ్రీవుడు రాముడితో అంటాడు, మహానుభావ యథా ప్రతిజ్ఞాతమిదం నరేంద్ర కృతం త్వయాదృష్ట ఫలంచ కర్మ మమాద్య భోగేషు నరేంద్ర పుత్ర మనోనివృత్తం సహజీవితేన. నువ్వు ప్రతిజ్ఞ చేశావు, చేసిన ప్రతిజ్ఞకి అనుగుణంగా వాళ్ళని సంహరించావు. కానీ నేను దుర్మార్గుణ్ణి. ఎందుకు దుర్మార్గుణ్ణి? అన్నని చంపేయమని అడిగాను, నువ్వు చంపేశావు ప్రతిజ్ఞ చేసినట్టు. ఇప్పుడు నాకు తెలుస్తోంది నేను ఎంత అకృత్యం చేశాను. ఈ వాలి లేకుండా నేను బ్రతకలేను. అన్నయ్య పడిపోయిన తర్వాత నాకు ఇప్పుడు జ్ఞాపకం వస్తోంది అన్నయ్య అంటే ఏంటో. అన్నయ్య బతికున్నన్నాళ్ళు అన్నయ్య పెట్టిన కష్టాలు తట్టుకోలేక అన్నయ్య పోతే బావుండని నిన్ను తీసుకొచ్చి బాణం వెయ్యమన్నాను. ఈ అన్నయ్య భూమి మీద పడిపోయాక అన్నయ్య అంటే ఏమిటో నాకు అర్థమవుతోంది రామా అన్నాడు. ఏమిటి అర్థమవుతోందిట? నత్వాం జిఘాంసామి చరేతి అన్మ మయం మహాత్మా మతిమానువాచ తస్యైవ తద్రామ వచోను రూప ఇదం పునఃకర్మచ మెను రూపం. నేను యుద్ధానికి వెడితే వాలి మీదకి నన్ను కొట్టి ఇంకొక గుద్దు గుద్దితే నేను చచ్చిపోతానన్నంతగా అలిసిపోయాక ఇంకెప్పుడు ఇలాంటి పని చేయకే పో అని వెళ్ళిపోయేవాడు. చంపేవాడు కాడు. ఎందుకని? ఒక్క తల్లి బిడ్డలమని వదిలిపెట్టేశాడు నన్ను. అన్ని మాటలు నన్ను వదిలేడు చచ్చిపోతానని. నేను చంపించేశాను వాళ్ళు. ఎంత తేడా వచ్చేసింది రామా? చెప్పినప్పుడు తెలియలా ఈ బాధ, జరిగినప్పుడు తెలుస్తోంది. అందుకని నాకు వద్దు రామా రాజ్యం. నాకు ఈ వాళ్ళని చూస్తుంటే ద్రుమశాఖావభత్నోహం ముహూర్తం పరినిష్టనన్ సంతయిత్వా త్వనే నోక్తో న పునఃకర్తుమర్హసి. పెద్ద చెట్టు కొమ్మను ఒక దాన్ని విరిచి తీసుకొచ్చి నన్ను కొట్టి ఇంకా నేను ఆ దెబ్బలు తట్టుకోలేక పడిపోతే ఇంకెప్పుడు ఇలాంటి తప్పు పనులు చేయకే పో అనేవాడు. ఇవాళ నన్ను అలా అనే అన్నయ్య ఎక్కడి నుంచి వస్తాడు? అన్నయ్య దూషించినప్పుడు బాధపడ్డాడు, ఇవాళ తనని దూషించేవాడు తనలా శాసించేవాడు లేడని బాధపడుతున్నాడు. ఉన్నప్పుడు నిలబెట్టుకోవడం మర్యాద తమ్ముళ్ళు తెలుసుకోవాలి. అన్నయ్య ఒక మాట గబుక్కునన్నా అంత మాత్రం చేత తనకన్నా పెద్దవాడేదో అన్నాడని ఇంక వెంటనే ఇంటికి వెళ్ళిపోయి మాటలు మానేయడం, నేను ఇంక నీ ఇంటికి రాను, నువ్వు నా ఇంటికి రావద్దు అనడం, ఎన్ని ఫోన్లు చేసినా ఫోన్లో పలకకపోవడం, ఇవన్నీ గొప్పవి అన్న రీతిలో ఇవాళ ప్రపంచం ఏర్పడిపోయింది. అన్నకి సహజంగా అధికారం ఉంది. అన్న ఒకవేళ పొరపాటున ఏదైనా మాట అన్నా తమ్ముడు ఓర్చుకుంటే ఆశీర్వచనమే అవుతుంది. అంత తిరగబడిపోక్కర్లేదు తమ్ముడి మీద. అన్నదమ్ములు కొట్లాడుకోవడం పరమ ప్రమాదకరమైనటువంటి విషయంగా పరిణమిస్తుంది. అందుచేత ఈ విషయాన్ని చెప్తూ, చెట్టు కొమ్మ పెట్టి నన్ను కొట్టాడయ్యా, కొట్టి నువ్వు వెళ్ళిపో, ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకు అన్నాడు తప్ప మహానుభావుడు నాకెప్పుడూ ప్రమాదాన్ని తలపెట్టలేదు. అటువంటి వాలిని నేను సంహరింపజేశాను, అందుచేత నేను అగ్నిహోత్రంలోకి వెళ్ళిపోతాను. రామ, ఈ మిగిలిన వానరులు నీకు సీతాన్వేషణం చేస్తారు, నన్ను అనుమతించవలసింది అన్నాడు. అంటే ఇది మనకేం నేర్పుతోంది, మీకు ఇందాక చెప్పాను, పెద్దవాడు ధర్మం తప్పిపోయాడు అనుకోండి వాడు వెళ్ళిపోవడంతో సరిపోదు, వాడి వెనకాతల తమ్ముళ్ళు కూడా ఎడవలసిన రోజు వస్తుంది. అందుకని ముందు ధర్మం నిలబడవలసింది, తండ్రి తర్వాత పెద్ద కొడుకు దగ్గర ప్రధానంగా నిలబడాలి. ఈ మాట చెప్తే ఆశ్చర్యం ఏమిటంటే, ఇత్యేవ మర్తస్య రఘుప్రవీర శ్రుత్వావచో వాళ్ళ్యనుజస్య తస్య సంజాత బాష్ప పరవీరహంత రామో ముహూర్తం విమనాబభూవ. ఆ శ్లోకంలో అందం చూడండి, ఏడ్చినవాడు సుగ్రీవుడు అనకూడదా అనరు. వాళ్ళ్యనుజస్య తస్య, వాలి తమ్ముడు వారి గురించి ఏడిస్తే ఇంత పరాక్రమం ఉన్నటువంటి రాముడు కూడా ఏడ్చాట. ఎందుకని, తను ఒక అన్నగారే, తనకి తమ్ముళ్ళు ఉన్నారు. ఆ తమ్ముడు అలా ఏడిస్తే ధర్మం తప్పిపోయి ఎలా పడిపోయావురా, ఎలా ఏడుస్తున్నారా తమ్ముళ్ళు ఇవాళ అని తనతో ఏ సుఖము దుఃఖము రెండు మనకి సమానం అన్నాడు. సుగ్రీవుడు ఏడుస్తుంటే చూడలేక తను కూడా ఏడ్చాడు. ఇది రాముడంటే, రాముడు తను చేసింది ధర్మం కదా అని పాషాణంగా నిలబడిపోడు, భగవానుడిలా నిలబడిపోడు. తను ఒక నరుడిగా కదిలిపోతాడు. ఒకరిని చూసి తాను కదిలిపోగలిగినటువంటిది మనస్సు, ఉత్కృష్టమైన మనస్సు. అదే రాముడు బాణం పట్టుకుంటే కొన్ని వేల మందిని తెగటార్చగలడు. తెగటార్చగలిగిన సామర్థ్యం ఒకవైపున్న, సున్నితమైన హృదయం లోపలుంటే, సున్నితమైన హృదయం ఉన్నవాడికి పరాక్రమం ఉన్నా ప్రమాదం రాదు. అందుకే ద్రోణాచార్యుల వారు భారతంలో ఏకలవ్యుడికి బొటన వేలు తీసేశారు. ఎందుకు తీసేశారో తెలుసా అండి, ఆయన అమాయకుడయ్యో అర్జునుడి కోసమో తీయించలేదు. ఒక కుక్క ఏకలవ్యుణ్ణి చూసి అరిచింది, అరిస్తే కుక్క నన్ను చూసి అరవడమా అని ఆ కుక్క భౌ అని నోరు తెరిస్తే మళ్ళీ అరిచే లోపల కుక్క నోరు మూసుకోకుండా కుక్క నోట్లోకి 14 బాణాలు కొట్టాడు. ఇది తెలిసింది ద్రోణాచార్యుల వారికి. ఒక కుక్క హీనజీవి, అది అరిస్తే నోట్లోకి అన్ని బాణాలు కొడితే అది ఎలా బతుకుతుంది? ఇన్ని బాణాలు ప్రయోగించిన వాడి ఎందు సహనం లేదు. ఇటువంటి వాడి దగ్గర విలువిద్య ఉంటే రేపు లోకానికి ప్రమాదం వస్తుంది. అందుకని వీడి దగ్గర ఉండడానికి వీల్లేదని బొటనవేలు తీసేశారు ద్రోణాచార్యుల వారు. తీసేశాక మీకు గమ్మత్తు, ఏకలవ్యుడు ఎవరి దగ్గర చేరాడో తెలుసా? ఏకలవ్యుడు పాండవుల పక్షానికి వెళ్ళలేదు. వాడు వెళ్ళి జరాసంధుడి దగ్గర అక్కడ తిరిగాడు, తిరిగి యుద్ధం చేశాడు బొటనవేలు లేకుండా కూడా. అందుచేత పరాక్రమం ఉండడం ఒకెత్తు, పరాక్రమంతో పాటుగా వేరొకరి కష్టాన్ని చూసి చెలించిపోయేటటువంటి మనస్సు ఉందనుకోండి అది రక్షణ ఎందే ఉపయోగపడుతుంది. ఆ మనస్సు లేదనుకోండి కనపడ్డ వాళ్ళందరినీ చంపడమే ప్రధానమవుతుంది. అందుకని ఎంత అందంగా చూపిస్తారో చూడండి మహర్షి, సుగ్రీవుడు ఏడిస్తే రాముడు ఏడ్చాడు. ఇది ఆయన సున్నిత హృదయం. అందుకే రాముడి చేతి కోదండం మనకి రక్షణ. మనం రామభక్తులం అయ్యున్నంత కాలం మన్ని రాముని యొక్క కోదండం చూసుకుంటుంది, మన్ని మనం చూసుకోక్కర్లేదు. ఇదయ్యా రాముడంటే అలా ఉంటాడు అని ఆ తార ఒక్కసారి వెనక్కి తిరిగి చూసింది. వాలిని గట్టిగా కౌగిలించుకుందామంటే అడ్డొస్తోంది ఆ బాణం. ఏడ్చింది రాముడి వంక చూసి, ఈ బాణం నా భర్తని గట్టిగా కౌగిలించుకోవడానికి కూడా అడ్డొస్తోందని నలుణ్ణి పిలిచి బాణం లాగేయమన్నాడు. సూర్యాస్తమయ సమయంలో కిరణం లాగేసినట్టు ఆ బాణాన్ని పైకి లాగేశారు. లాగేసిన తర్వాత భర్త దగ్గర ఏడ్చి వెనక్కి తిరిగి ఆవిడ రాముడి దగ్గరికి వచ్చింది. రాముడి దగ్గరికి నడిచి వస్తుంటే మనం ఏమని ఊహిస్తాం? తార రాముణ్ణి చూసి, నా భర్తని చంపేవయ్యా, ఎంత పాపం మూటకట్టుకున్నావు అంటుందనుకుంటాం మనం. సారా అంటే ఆస్తికిలో కూడా ఎంత ప్రజ్ఞో చూడండి. ఆవిడంటుంది, తమ ప్రమేయశ్చ దురాసదశ్చ జితేంద్రియశ్చోత్తమ ధర్మికశ్చ అక్షయ్యకీర్తిశ్చ విచక్షణశ్చ క్షితిక్షమాన్ క్షతజోపమక్ష. రామ, నువ్వు తమ ప్రమేయశ్చ దురాసదశ్చ, రాముడెవరో కనిపెట్టేసింది తార. ఇది ప్రాజ్ఞత. ఎంత చురుగ్గా అటువంటి సమయంలో కూడా పసిగట్టగలిగిందో చూడండి. పసిగట్టి ఆయన్ని శ్రీమన్నారాయణుడిగా కీర్తించింది. తమ ప్రమేయశ్చ దురాసదశ్చ, నీ గురించి ఊహించడం ఎవరి సత్యం కాదు. ఈ మాట ఎక్కడిది? సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ సభూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ట దశాంగుళం. ఈ బ్రహ్మాండాలన్నీ ఎంతవరకు ఉన్నాయని మీరు ఊహిస్తున్నారో అంతకన్నా పైన 10 అంగుళాలు పెరిగిపోయాడు. ఆయన గురించి మీరేం చెప్తారు? యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. ఎక్కడ వాక్కు మనస్సు ఇంకా నేను ఆయన గురించి చెప్పలేనని వెనక్కి తిరిగాయో అక్కడ పరమాత్మ ఉన్నాడు. ఆయన గురించి మీరేం చెప్తారు? అందుకని త్వమప్రమేయశ్చ దురాసదశ్చ, నీ పౌరుష పరాక్రమాలు అటువంటివి. అక్షయ్య కీర్తి కీర్తిశ్చ విచక్షణశ్చ, అపారమైనటువంటి కీర్తికి నిలయమైనటువంటి వాడివి. నీ పాదములు పట్టుకున్నవాడికి వచ్చేది అదే. నువ్వు సహజంగా కీర్తిని నీదిగా కలిగినటువంటి వాడివి. విచక్షణశ్చ క్షితి క్షమావాన్, భూమికి ఎంత ఓర్పు ఉందో రామా నీకంత ఓర్పు ఉంది అంది. ఈ మాట ఇంకొకరు అనగలరా? అప్పుడు తార ఈ మాట అంది. రాముడెవరో, రాముడి కోదండానికి ఉన్న శక్తి ఏమిటో, ఎంత ధర్మాధర్మ విచక్షణ చేసి బాణప్రయోగం చేస్తాడో, ఎంత జాగ్రత్తగా ఉంటాడో, అవసరం లేకపోతే అనవసరంగా ఒక్క బాణాన్ని కూడా ప్రయోగించకుండా అవతల వారికి ఎన్ని అవకాశాలు ఇచ్చిన తరువాత బాణప్రయోగం చేస్తాడో, రాముడికి ఉన్నటువంటి ఓర్పు ఏమిటో తార కనిపెట్టింది. కనిపెట్టి తార చెప్తోంది. అందుకని క్షితి క్షమావాన్ క్షతజోపమశ్చ క్షతజోపమక్ష, విశాలమైన నేత్రములు కలిగినటువంటి వాడివయ్యా, నీ చేతిలో పట్టుకున్న కోదండం నీ అవయవముల యొక్క అందమైన పొందిక, దానిలో ఉన్న కాంతి చూసిన తరువాత నువ్వు అందరి వంటి మనుష్యుడివి కావని రామా నేను గుర్తించేశాను అంది. ఎంత అందంగా మాట్లాడిందో చూడండి. మీరు నారాయణుడని ఆవిడ అనలేదు. నువ్వు నరరూపంలోనే ఉన్నావయ్యా, నువ్వు నరుడివే, కానీ నీ అందం, నీ అవయవాల పొందిక, నీ శరీర కాంతి చూసిన తరువాత నువ్వు నరుడి కన్న భిన్నమైన స్వరూపం ఉన్నవాడివని నేను గుర్తించాను రామా అంది. నీ కోదండమేమో, నీ బాణతూణీరమేమో, నీ బాణములేమో నేను గ్రహించగలిగాను. నువ్వు రామా ధర్మాత్ముడవి, నువ్వు రాశీభూతమైన ధర్మానివి, సత్యానివి, నువ్వు పరాత్పరుడివి అని గుర్తించి స్తోత్రం చేసింది. అందుకే తార పేరు విన్నంత మాత్రం చేత పాపాలు పోతాయి. మన అదృష్టం ఏమంటే, ఇవాళ ఇంత గొప్ప రోజున, ఇటువంటి వసంత పంచమి రోజున తార మాటలు వినగలడం కూడా అదృష్టమే. 10 మాటలు తార తార అనడం కూడా అదృష్టమే. రామాయణాన్ని స్వామి అలా కూర్చారు ఏమిటో మరి ఆశ్చర్యం. నేనేం తార ఘట్టం ఇవ్వాలి రావాలి, తార మాటలు ఇవ్వాలి రావాలని నేనేం అనుకోలేదు, కానీ అలా వచ్చింది. ఆవిడ మాటలు అలా ఉంటాయి, ఆవిడ స్తోత్రం అలా ఉంటుంది. అది వినడం చాలు, అందరి మాంగళ్యాలు నిలబడి తీరుతాయి. అంత గొప్ప స్తోత్రం చేసింది ఆ తల్లి అని. ఏనైక బాణేన హత ప్రియో మే తేనైవ బాణేన హిమాం జహీహి హతాగమిష్యామి సమీపమస్య నమాం వినా రామ రమేత వాలి శస్త్ర ప్రయోగా ద్విదాక్షవేద అనన్య రూపాః పురుషస్య దారాః దారాప్రదాన్నాన్న హిదానమస్య దృశ్య ప్రదృశ్యతే జ్ఞానవతాం హి లోకే. ఎంత అందమైన మాట చెప్పిందో చూడండి. అందరూ అంటారు, ఆ వాలిని విడిచిపెట్టి నేను ఉండలేను, నా గుండె గట్టిది, ఇది చూసి కూడా బతికున్నాను, 1000 వ్రక్కలైపోలేదు, నేను ఎందుకు చచ్చిపోలేదు, ఇన్ని మాటలు మాట్లాడతారు. తారంది రాముడితోటి, రామ ప్రపంచంలో అన్నిటికన్నా గొప్పదానం ఏదో తెలుసా? భార్యాదానం. అందుకే కదా భార్యగా ఇస్తున్నావు కాబట్టేగా కన్యాదానానికి అంత ఫలితం చెప్తారు. అందుకని భార్యాదానం గొప్పది. ఇక్కడ కన్యాదానం అనలేదు ఆవిడది, వివాహం కాదు. అంతకుముందే ఆవిడ భార్య వాలికి. భార్యాదానం గొప్పది. నేను లేకపోతే వాలి అక్కడ కూడా సంతోషాన్ని పొందలేడు. అందుకని రామ వాలికి ఒక్క ఉపకారం చేయి, భార్యాదానం చేయి. ఏ బాణంతో వాలిని కొట్టావో ఆ బాణంతో నన్ను కూడా కొట్టేయి రామా, వెళ్ళిపోతాను వాలి దగ్గరికి అని. ఎంత అందంగా మాట్లాడుతుందో నిజంగా ఆ స్థితిలో కూడా. అంటే నేను ఆ స్థితిలో మాట్లాడిన మాటని మెచ్చుకున్నానని అనుకోకండి. ఆవిడ గమనించింది, నీ చేతి బాణపు దెబ్బకి పాప విముక్తి అయి వెళ్ళిపోయిన వాలి అదృష్టవంతుడు. చెప్తే తప్ప వాలికి అర్థం కాల. చెప్పకపోయినా
ఆ బాణపు దెబ్బ తిన్న వాలికున్న పాపాలు పోయాయని తను ఆ వాలి చేసిన పాపమేమిటో చెప్పి తమ ప్రమేయశ్చ దురాసదశ్చ అక్షయ్య కీర్తిశ్చ విశిక్షణశ్చ అని రాముణ్ణి స్తోత్రం చేసి అదే బాణం పెట్టి నన్ను కొట్టేసి వాలికి భార్యాదానం చేయమని అడిగింది. అడిగితే రాముడు అన్నాడు, ఇది కాదమ్మా తప్పు, అలా శోకించకూడదు, కాలం అనేటటువంటిది ఒకటి ఉంటుంది, అది బలవత్తరమైన స్వరూపం, అది పుణ్యాపుణ్యములకు ఫలితాన్ని ఇస్తుంది, ఎప్పుడు ఏది జరగాలో ఆలోచించాలి. ఇప్పుడు పార్థివ శరీరం అలా పడుండగా మీ అందరూ ఇన్ని మాట్లాడకూడదు, జరగవలసిన క్రతువుని చూడండి అన్నారు. తదనంతరం వానరులు లోపలికెళ్లారు, శిబిక తీసుకొచ్చారు, వాలి శరీరాన్ని చేర్చారు, చుట్టూ నదీ జలాలు ఉన్నటువంటి ఒక ప్రదేశానికి తీసుకెళ్లారు, చితి మీద చేర్చారు, భార్యలందరూ ప్రదక్షిణం చేశారు, తదనంతరం అగ్నికి శరీరాన్ని ఆహుతి చేశారు. వాలి రామబాణపు దెబ్బ తిన్న కారణం చేత ఖచ్చితంగా ఊర్ధ్వలోకాల్ని పొందే ఉంటాడు, స్వర్గలోకాన్ని చేరుకుని ఉండుంటాడు. అందుచేత ఒక రకంగా ఆనందకరమైన సన్నివేశమే అని అనుకోవాలి, ఎందుకంటే అంత పాపం చేసిన వాళ్ళు కూడా రాముడి చేతిలో నిహతుడు కావడం. తదనంతరం మాత్రం ఒక మంచి విషయంతో పూర్తి చేద్దాం. ఎందుచేతనంటే అంత్యేష్టి సంస్కారం తర్వాత పూర్తి చేయడం మంచిది కాదు, కాబట్టి ఒక మంచి విషయంతో ఒక శుభంతో పూర్తి చేసేద్దాం. భవత్ప్రసాదాత్ సుగ్రీవః పితృపైతామహం మహత్ వానరాణాం సుదుష్ప్రాపం ప్రాప్తో రాజ్యమిదం ప్రభో. హనుమ నోరు విప్పి మాట్లాడారంటే మంగళమే, హనుమ మాట్లాడుతున్నారు. తదనంతరం సుగ్రీవుడు వానరులు వచ్చి రాముడి దగ్గర కూర్చున్నారు. కూర్చున్న తర్వాత భవతా సమనుజ్ఞాతః ప్రవిశ్య నగరం శుభం సంవిధాస్యతి కార్యాణి సర్వాణి సహృజ్జనః స్నాతోయం విధైర్గంధైః ఔషధైశ్చ యథావిధి అర్చయిష్యతి రత్నైశ్చ మాల్యైశ్చ త్వాం విశేషతః ఇమాం గిరిగుహాం రమ్యాం అభిగంతుమితోర్హసి కురుష్వ స్వామి సంబంధం వానరా సంప్రహర్షయన్. రామా, నువ్వొక్కసారి కిష్కింధానగరంలోకి విజయం చేస్తే ఇంత గొప్ప రాజ్యాన్ని తిరిగి సుగ్రీవుడికి పొందేటట్టుగా సుగ్రీవుణ్ణి కటాక్షించావు, అనేకమైనటువంటి రత్నములను నీకు బహూకరించి నీ పాదాలకి నమస్కారం చేసి సుగ్రీవుడు కృతకృత్యుడవుతాడు, అందుచేత నువ్వొక్కసారి కిష్కింధానగర ప్రవేశం చెయ్యవలసింది అని అడిగారు. అడిగితే రాముడన్నాడు, చతుర్దశ సమాసౌమ్య గ్రామం వా యదివాపురం న ప్రవేక్ష్యామి హనుమన్ పితుర్నిర్దేశపాలక. 14 సంవత్సరములు తండ్రి మాట ప్రకారం అరణ్యంలో ఉంటాను, నేను గ్రామంలో కానీ నగరంలో కానీ ప్రవేశించి అక్కడ నిద్రపోను, అందుకని నేను రాను. కానీ మీరేం చేస్తారంటే ఇమమప్యగ అంగదం వీర యవ్వరాజ్యేభిషేచయ జ్యేష్ఠస్య స సుతో జ్యేష్ఠ సదృశో విక్రమేణతే అంగదో మదీనాత్మ యవ్వ రాజ్యస్య భజనం. పెద్దవాడైనటువంటి వాలి యొక్క పెద్ద కొడుకైన అంగదుడు యోగ్యుడు, అతనికి యవరాజ్య పట్టాభిషేకం చెయ్యండి, సుగ్రీవుడికి రాజ్య పట్టాభిషేకం చెయ్యండి, మీ అందరూ సంతోషంగా కిష్కింధ చేరుకోండి అని చెప్పిన తరువాత ఒక మాట చెప్పాడు, ఇది మనం జాగ్రత్త పెట్టుకోవాలి ఈ శ్లోకాన్ని, ఇదే మనకి తదనంతర విషయాలకి ఆధారం. కార్తీకే సమనుప్రాప్తే తం రావణ వధేయత ఏషన సమయ సౌమ్య ప్రవిశత్వం స్వమాలయం అభిషిక్త స్వరాజ్యేచ సుహృద సంప్రహర్షయ. రాముడి యొక్క ఔదార్యం చూడండి, ఇన్నాళ్ళ నుంచి పర్వతాల మీద తిరుగుతున్నాడు పాపం, ఇన్నాళ్ళకి రాజ్యం వచ్చింది, అవతల చూస్తే వర్షాకాలం వచ్చేసింది, ఈ వర్షాకాలంలో అవతల రావణాసురుణ్ణి వెతుకుతూ వెళ్ళడం కూడా కష్టమే. రాముడు తలుచుకుంటే ఓ మాట చెప్పచ్చు, అన్నాళ్ళు నేను ఎక్కడుంటానయ్యా, నా భార్యని విడిచిపెట్టి మీ వాళ్ళు కొండల మించి కోనల మించే కదా ఎగిరేది, అక్కడేం నీళ్లుంటాయా, చెట్ల మీద నీళ్లుంటాయా, వెతకమను వానరులు నెళ్ళి అని గట్టిగా నిగ్రహించగలడు. కానీ ఆయన అన్నాడు, 4 నెలలు పట్టాభిషేకం చేసుకుని యథేచ్ఛగా సుఖాలను అనుభవించు, ఎన్నాళ్ళ నుంచి కష్టపడ్డావో కొండల మీద తిరిగి ఆనందంగా నీ భార్యతో జీవితాన్ని గడుపు, 4 నెలల తర్వాత మాత్రం సుగ్రీవ కార్తీక మాసం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో, ఊరి బయట ప్రశ్రవణ పర్వత గుహలో పడుంటాను, అక్కడ కూర్చుంటాను, ఊళ్ళోకి రాకూడదు కనుక, ఇంత వర్షాకాలంలో ఆ గుహలో సీతమ్మ కోసం నువ్వు గుర్తిరిగి కాలాన్ని వానరుల్ని పంపించి సీతమ్మ తల్లిని వెతికించాలని కోరుకుంటూ గుహలో ఉంటాను, 4 నెలలు నువ్వు సుఖాలు అనుభవించి కార్తీక మాసంలో లోకం ప్రశాంతమై వెన్నెల కురుస్తుంది కాబట్టి అప్పుడు మాత్రం నా కార్యాన్ని ఆచరించు, జ్ఞాపకం పెట్టుకోసమా, వెళ్ళి పట్టాభిషేకం చేసుకో అని పంపించాడు. ఇది రాముడి ఔదార్యం. ఈ ఔదార్యాన్ని సుగ్రీవుడు తేడా చేశాడు, అది చెయ్యడంలోనే పెద్ద పొరపాటంతా వస్తుంది. వెళ్ళిపోయారు కిష్కింధానగరంలోకి, అద్భుతంగా పట్టాభిషేకాన్ని చేసేశారు. చేసేసిన తర్వాత లోపల సుగ్రీవుడు మళ్ళీ తారని కూడా పొందాడు. ఎందుచేతనంటే మీకు మొట్టమొదటి రోజునే చెప్పాను, వానరులకి ఒక నియమం ఉంది, భర్త మరణిస్తే కోరుకుంటే ఆ అన్నదమ్ముడి భార్య వేరొక అన్నదమ్ముడిని ఆశ్రయించినా వాళ్ళకి దోషం లేదు. సంధ్యావందనం చేసి మంత్రుల చేత పరివేష్టితమయ్యేటటువంటి వానర జాతికి ఆ నియమం ఉంది. అన్నదమ్ముల్లో ఎవరికైనా భార్య భర్త పోతే ఆ భార్య కోరుకుని మిగిలిన అన్నదమ్ముల్లో ఒక అన్నదమ్ముడిని చేరిపోతే అది దోషంగా చూడరు. అది వారికి అనుమతించింది శాస్త్రం. మన శాస్త్రాన్ని వారి శాస్త్రంలో పెట్టకూడదు. అందుకని తార యందు మీరు దోషం ఆపాదించడానికి వీలు లేదు. అందుకని తార కూడా సుగ్రీవుడి పక్కన చేరింది. సహజంగా రుమ తన భార్య ఉండనే ఉంది. తారా రుమలతో బయట వర్షాలు పడుతుండగా యథేచ్ఛగా పట్టాభిషిక్తుడై ఆనందంగా జీవితాన్ని మళ్ళీ ఇన్నాళ్ళకి వేల పట్టున భోజనం, సుఖమైనటువంటి బట్ట, హాయిగా శయనం, తన భార్యతోటి తన కుటుంబంతో జీవించగలిగిన అదృష్టాన్ని పొంది రామానుగ్రహంగా సుగ్రీవుడు ప్రశాంతమైనటువంటి సంతోషకరమైన జీవితమును గడుపుచున్నాడు అన్న మాట దగ్గర ఇవాల్టి ఉపన్యాస కార్యక్రమాన్ని పూర్తి చేసి 11 మార్లు రామనామం చెప్పుకుని బయలుదేరడం మనకు అలవాటు కనుక ఒక్క 11 మార్లు స్వామినామాన్ని చెప్పుకుందాం. తదనంతరం మీకు ఇవాళ వసంత పంచమి సర్వోత్కృష్టమైనటువంటి, మీకు రామనామం ఉన్నటువంటి ప్రసాదం కాగితాలు ఇస్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్కరు తప్పకుండా పుచ్చుకుని వెళ్ళండి. దయచేసి వాటిని దుర్వినియోగం చెయ్యకండి. వాటి మీద సీతారామ లక్ష్మణ హనుమల యొక్క మూర్తుల్ని వేశారు. నేను ఎవరిని అడగలేదు అలా వెయ్యమని, కానీ నా యందు వారికి ఉన్నటువంటి ప్రీతి చేత వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చున్నట్టు నా ఫోటో కూడా వేశారు ఏమిటో. సరే, అది వారికి నా యందున్న ప్రీతి తప్ప అది చూసి కోటేశ్వరరావు గారు ఇలా ఫోటోలు వేయించుకుంటూ ఉండడం అలా ఉందని మాత్రం అనుకోకండి. నాకు అసలు వేసినట్టే తెలియదు మహాప్రభు. అందుచేత నా రోజు చక్కగా స్వామిని పదిలంగా పెట్టుకోండి, దాన్ని దుర్వినియోగం మాత్రం చెయ్యకండి. తేలిక భాషే కాబట్టి చక్కగా అవకాశం ఉన్నప్పుడల్లా రామనామం చెప్పుకోండి.
కర్మనేత్రద్వయము చేతను కానరానిది శ్రీరామనామము, జానకీ హృత్కమల మందున అలరుచున్నది శ్రీరామనామము, చిత్తశాంతిని కలుగ చేసెడి చిత్స్వరూపము శ్రీరామనామము, చావు పుట్టుకలు లేని పరమ పదమై వెలయుచున్నది శ్రీరామనామము, ముక్తి రుక్మాంగదున కొసగిన మూల మంత్రము శ్రీరామనామము, మూడు నదులను దాటు వారికి మోక్ష లక్ష్మియే శ్రీరామనామము, చూపు మానసమొక్కటై చూడవలసినది శ్రీరామనామము, త్రిపుట మధ్యమునందు వెలిగే జ్ఞాన జ్యోతియే శ్రీరామనామము, దూరదృష్టియు లేని వారికి దుర్లభము శ్రీరామనామము, బ్రహ్మపుత్ర కరబ్జ వీణాపక్షమైనది శ్రీరామనామము, భక్తితో ప్రహ్లాదుడడిగిన వరము నొసగెను శ్రీరామనామము, నీలమేఘ శ్యామలము నిర్మలము శ్రీరామనామము, ఎందు చూచిన ఏకమైతా వెలయుచున్నది శ్రీరామనామము,